బ్రహ్మాండమైనటువంటి అవకతవకం అనుకోండి, విచిత్రమైనటువంటి పరిస్థితులు అనుకోండి, తెలియని పరిస్థితులు అనుకోండి, జరుగుతోంది. చాలా జాగ్రత్తగా మీరు ఇది గమనించుకోండి. ఇది కేవలం ఒక మామూలుగా ఒక ధార్మిక ప్రసంగము కాదు. మానవ జాతి రక్షింపబడుతుందా రక్షింపబడదా అంతే ప్రశ్న, రెండో ప్రశ్న లేదు. మీకు ఇష్టం ఉందా లేదా, నిజంగా అది జరుగుతుందా జరగదా అనే చెప్పదంటు ప్రశ్న వేసుకుంటూ కూర్చుంటావా, లేదా పరిస్థితి యొక్క గాంభీర్యతను అర్థం చేసుకుని తెలివిగల మనుష్యము అని చెప్పుకుంటున్నటువంటి మనము నిజముగా తెలివైన వాళ్ళమే అని నిరూపించుకోగలిగితే ఎలా నిరూపించుకోగలుగుతాం, దాన్ని కొంచెం మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. భగవంతుడి గురించి సమానంగా ఒక సంవత్సరం కిందట మీకు ఒక నిర్వచనం చెప్పాను. భగవంతుడు అన్నా గురువు అన్నా ఒక్కడే. గురువుకి భగవంతుడికి మధ్య మీరు నాణానికి బొమ్మ బొలుసుకి సంబంధం ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఒక పక్క గురువు ఉంటే ఇంకో పక్క భగవంతుడు ఉంటాడు. రెండు వేరు వేరుగానే కనిపిస్తాయి. రెండు వేరువేరుగా కనిపించినప్పటికీ కూడా భగవంతుడు గురువు ఒక్కటే. ఎందువల్ల అంటే గురువులో ఉన్నటువంటి లక్షణాలు భగవంతుడిలో ఉన్నటువంటి లక్షణాలు ఒకటే. చెప్పుకున్నాం మనం చాలాసార్లు, గురువు బ్రహ్మ, గురువు విష్ణు, గురువు దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే. ఎలాంటి గురువుకి మనం నమస్కారం చేస్తున్నాం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ సంవత్సర కాలంలో మీలో ఖచ్చితంగా పరిపక్వత వచ్చింది, నేను గ్యారంటీ ఇస్తున్నాను. ఆ గ్యారంటీకి కారణం ఏంటంటే నేను ఎక్కడి నుంచో ఇప్పుడు వస్తున్నాను. ఆ క్షేత్రంలో ఒక అంతర్రాష్ట్రీయ చేతనత్వమును ఈ గురుతత్వం మీద జాగరూకత చేయటానికి 12 ఎకరాల స్థలంలో దత్త విగ్రహ ప్రతిష్ట జరిగింది. దత్త విగ్రహం నిర్మించడానికి, నిర్మించిన దత్త విగ్రహాన్ని స్థలంలో పెట్టడానికి, ఈశాన్య దిశలో బాధితవ్వడానికి 18 అడుగుల చతురపు మేర ఒక అడుగు ఎత్తులేపి, దాని మధ్యన 3 అడుగుల ఎత్తులేపి, సుమారు 450 కేజీల బరువు ఉన్నటువంటి దత్త విగ్రహాన్ని తెనాల నుంచి గుంటూరు తీసుకువచ్చి, గుంటూరు నుంచి మళ్ళా వేటపాలెంలో మన యొక్క మందాకిని అనుగ్రహ పీఠంలో 3 రోజుల పాటు పెట్టి, దాన్ని మళ్ళా ఇవాళ పొద్దున్న సైక్లోన్ అని చెప్పారు, భయపెట్టారు. మన వాళ్ళు భయపడదుగా, వర్షప్ చినుకులు మనం భయపడతాయా, భయపడలేదు. మనం ఆ దత్త విగ్రహాన్ని ప్రతిష్ట చేశాం. మనం ఆ దత్త విగ్రహాన్ని చెక్కటానికి, ప్రతిష్ట చేయటానికి దీనికి ఎంత టైం పట్టిందో తెలుసా, కేవలం 3 రోజులు. నేను వెళ్ళి చూడండి అక్కడ జరిగింది సంఘటన. కానీ ఈ సంఘటన గురువుని యొక్క గొప్పతనం కాదు, మీ యొక్క గొప్పతనం, అనుగ్రహ పీఠాల యొక్క గొప్పతనం. గురువుల యొక్క అనుగ్రహాన్ని మీరు తిప్పుకోగలిగారు. మొట్టమొదటిసారి అనుగ్రహ పీఠాలు ఒక సంవత్సరం కిందట మనం మొదలెట్టాం. చాలా చాలా ఊళ్ళల్లో అనుగ్రహ పీఠాలు వాటి వాటి స్థాయిలో పనిచేస్తున్నాయి. కానీ ఒకటి మాత్రం, ఆధ్యాత్మిక క్షేత్రాలలో కంపారిజన్ పోల్చటం కూడదు అంటారు. కానీ మరి మనం మానవం కదా, అంటే ఈ క్షణంలో ఆధ్యాత్మికంగా కాకుండా భౌతికంగానే ఈ అనుగ్రహ పీఠం చేసినంత గొప్ప పని మిగతా అనుగ్రహ పీఠాలు చేయలేకపోతున్నాయి. కారణం ఏదైనా కావచ్చు, అది వేరే విషయం. కళ్ళ ముందే కనిపిస్తోందిగా, ఏమిటి కళ్ళ ముందు కనిపిస్తోంది, 5 రోజుల కిందట ఈ దత్త అంతర్రాష్ట్రీయ గురుసత్తా పరిశోధనా శాల ఇవాళ స్థాపించాం. దానికోసం బయలుదేరి వెళ్తూ ఈనాడు ప్రపంచానికి మన విషయాన్ని తెలపటానికి చాలా అద్భుతమైనటువంటి ఒక మీడియం ఏంటి అంటే సినిమా. దానికి ఎలా బీజారోపణ చేయాలి అని మే 1వ తారీఖున సినిమా ఫీల్డ్ తో సంబంధం ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులతో ఒక ట్రస్ట్ తయారు చేసుకుని మే లాస్ట్ వీక్ లోపల ఒక వీడియో మనం ఏం చెప్పదలుచుకుంటున్నామో అది తయారు చేద్దాం అనుకుంటూ ఉంటే ఇక్కడ బీజాలు పడిపోయాయి. ఎంతైనా సిద్ధిరాదు కదా. ఏం బీజాలు పడ్డాయి? పరబ్రహ్మం ఒక్కటే. చిన్నారుల చేత చేసినటువంటి ఆ బీజము ఇక్కడతో ఆగదు. ఆ సందేశము నెక్స్ట్ సంవత్సరం లోపల అంతర్రాష్ట్రీయ స్థాయికి జరుగుతుంది. ఇంకైతే విత్తనాలు పడితే మొలకెత్తటం ఖాయం, మొలకెత్తితే తరగటం ఖాయం, పెరిగితే పువ్వులు పోయటం ఖాయం, పువ్వులు పూస్తే కాయలు, కాయలు కాస్తే పళ్ళు. ఇది ముందే జరిగిందని ఎంత సత్వరంగా ఎంత తొందరగా గురువులు వాళ్ళు చేయదలుచుకున్నటువంటి ప్రణాళికను చేస్తున్నారో మీరు గమనించుకోండి. యజ్ఞాలు చేశాం, పూజలు చేశాం, దత్త నమస్కారాలు చేశాం, సూర్య నమస్కారాలు చేశాం, చాలా మంచిది. కానీ అంతేనా? ఇంకా సరిపోదు. ఒక సంవత్సరం అయిపోయింది కనుక కొంచెం ఎత్తుకు ఎదుగుదాం. ఈ 12 కార్యక్రమాలు మీరు వెనక్కి తీరాలి అనేది ఉగాది నాడు భూమి మీదకి దిగింది సప్త ఋషి మండలం నుంచి. అందువల్లే దాన్ని సప్త ఋషుల అవతరణ కూటమి అని పేరు పెట్టుకుని మీకు అందించాను నేను. కానీ అది ఒకళ్ళకి ఇద్దరికి అందించింది కాదని, సంపూర్ణ మానవ జాతికి అందించినటువంటి ప్రకృతి రహస్యం ఒకటి. ఆ ప్రకృతి రహస్యాన్ని మీరు అర్థం చేసుకోండి. 2 నిమిషాలు దాని గురించి చెప్పి తర్వాత ఇవాళ చేయబోయేటటువంటి ఈ వార్షికోత్సవంలో మీరు చేయవలసినటువంటి యజ్ఞ విధానాల్లో మీరు ఉంచుకోవాల్సినటువంటి మానసిక స్థితిని నేను సుశీకరిస్తాను. ఋషి ప్రణాళిక అదే మన యొక్క అదృష్టం, అదే మన యొక్క వారసత్వం. ప్రపంచంలో తినటానికి తిండి లేకపోయినా, భాష రాకపోయినా, వైజ్ఞానిక జగత్తులో నోబెల్ ప్రైజ్ పుచ్చుకున్న వాళ్ళు మన భారతీయులు ఎవరూ లేకపోయినా, ఉన్నారు చాలా మంది భారతీయులు, కానీ వాళ్ళకి పేరు ఏం పెట్టా అంటే అమెరికన్స్ అయిపోయారు వాళ్ళు. అంతేదా, భారతీయులు ఎవరూ లేకపోయినా ఇప్పటికీ మనం చాలా గొప్పగా ఏం చెప్పుకుంటామంటే ఒక సందేశాన్ని భారతీయులు ప్రపంచానికి అందివ్వాలి. ఆ సందేశాన్ని మూడే 3 ముక్కల్లో గుర్తుంచుకోండి. ఇవాళ ఒకే విషయం, మన అనుగ్రహ పీఠాలు, మన యజ్ఞాలు, మనం చేయదలుచుకున్నటువంటి కార్యక్రమం ఏమిటి అంటే ప్రపంచంలో ఏ విధమైనటువంటి ఎల్లలు ఉండకూడదు. ఏ విధమైనటువంటి ఎల్లలు ఉండకూడదు అంటే మీరు ఇవాళ అమెరికా వెళ్ళిపోదలుచుకుంటే అమెరికా వెళ్ళిపోవాలి, వీసాలు పాస్పోర్ట్స్ ఉండకల్లే. ఇప్పుడు ఢిల్లీ వెళ్ళాలి అంటే మీకేం పాస్పోర్ట్ కావాలి, ఏం మీరు వెళ్ళాలి అనుకుంటే వెళ్ళిపోవచ్చు. అలాగే మానవ జాతిలో ఏ విధమైనటువంటి ఎల్లలు లేకుండా సంపూర్ణ విశ్వము కూడా ఒకే సంస్థ, ఒకే కుటుంబం. మరి ఏ విధంగా అయితే ఒకే రాజ్యం ఉన్నప్పటికీ, ఒకే దేశం అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ అని, ఉత్తరప్రదేశ్ అని పరిపాలనా సౌలభ్యము కోసము మనం వేరు వేరు రాష్ట్రాలు పెట్టుకుంటున్నాము, ప్రాంతాలు పెట్టుకుంటున్నాము. అలాగే ఈ ఒకే విశ్వ కుటుంబములో పరిపాలనా సౌలభ్యము కోసము వేరు వేరు ప్రాంతాలు ఉండవచ్చు, కానీ దాన్ని నియంత్రణ చేసేది, దాన్ని పరిపాలన చేసేది ఒకే ఒక సంస్థ. అది ఇప్పటికీ అదే పనిచేస్తుంది. మనం అనుకుంటున్నాం మనం ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేస్తున్నారు, అక్కడ అమెరికన్స్ పరిపాలన చేస్తున్నారు, ఇక్కడ భారతీయులు పరిపాలన చేస్తున్నారు అని మనం కనుక కాస్త జాగ్రత్తగా గమనిస్తే, ఏ గురువు కోసం అయితే మనం ప్రతిరోజు గురువు బ్రహ్మ, గురువు విష్ణు, గురువు దేవో మహేశ్వర అని నమస్కారం పెట్టుకుంటున్నామో, ఆ గురువుల యొక్క చరిత్ర మీరు గమనిస్తే మొదటి ప్రపంచ యుద్ధంలో షిర్డీ సాయి యొక్క పాత్ర మీరు గమనించి ఉండాలి. షిర్డీ సాయి ఉండి ఉండకపోతే ఏమయ్యదు? అంటే దాని గురించి ఇప్పటికీ ఆన్సరే లేదు. ఆయన ఉన్నాడు, ఆయన చేశాడు, లేకపోతే ఏమయ్యదు అనే ప్రశ్న నిరసకం. కానీ ఈ ప్రశ్న ఇప్పుడు మనమే ఎవడైనా అడిగితే మనం చెప్పలేనటువంటి అద్భుతమైనటువంటి దుస్థితిలో ఉన్నాం.
దాన్ని గమనించుకుని చదువుకోండి. సిద్ధిస్థాయి చరిత్ర మీరు చదివితే అక్బర్ యొక్క అవతరణ ఎలా జరిగిందో మీకు తెలుస్తుంది. భారతదేశము ముస్లిం పాలనలో ఉన్నప్పుడు ముకుంద బ్రహ్మచారి అనేటువంటి ఒక మహాయోగి, 350 సంవత్సరాల కంటే కూడా ఎక్కువ వయస్సు ఉన్నటువంటి ఒక మహాయోగి భారతదేశంలో ఇతర మతముల యొక్క రాజ్యము ఉండకూడదు అని ప్రయత్నం చేశాడు. అతనే తిరిగి అక్బర్గా పుట్టాల్సి వచ్చింది శ్రీది సాయి యొక్క అనుగ్రహంతో. అవగాహన తీసుకోండి. అక్కడ ఈనాడు ఉన్నటువంటి మతాల యొక్క ఈ బాధాకరమైనటువంటి పరిస్థితులు పోగొట్టుకుని గురువులు ఏ విధంగా మనలో ఉన్నటువంటి మహాత్ములనే ఇతర రాజ్యాల యొక్క అధిపతులుగా చేసి ఈ వైమన్యతను పోగొట్టాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ గురువు యొక్క శిష్యులనే అని మనం పేరు పెట్టుకుని దాన్ని పోగొట్టుకోవటానికి ఏ విధమైనటువంటి ప్రయత్నము చేయకపోతే ఇంకా ఏ అనుగ్రహం లభిస్తుంది మనకి? అని అనుగ్రహం లభిస్తోంది. లేకపోతే ఇంతమంది మనం ఇక్కడ ఉండం లభిస్తోంది, కానీ ఇంకా ఎక్కువ అనుగ్రహం లభించాలి అంటే ఇంకేంటే గురువుకి అందరికీ ఒక రోగం ఉంది. వాళ్ళందరి రోగాలు కుదురుస్తారు కానీ వాళ్ళకి ఆ రోగం పోదు. ఆ గురువు అనే పేరులోనే ఆ రోగం పక్కన ఉంటుంది అనమాట. వాళ్ళ శిష్యుడికి 70 మార్కులు వచ్చాయనుకోండి, 75 ఎందుకు రాకూడదు అంటాడు, 75 తెచ్చుకుంటాడు, 80 తెచ్చుకోవచ్చు కదా అంటాడు. గురువుల రోగం 80 తెచ్చుకున్నాను అనుకోండి, 90 తెచ్చుకొస్తున్నా, ఏంటి 80? 100కి 100 తెచ్చుకున్నాడు అంతేనా? 100కి 150 తెచ్చుకోవచ్చు, తెచ్చుకున్నటువంటి ఉన్నారు. ఇది రోగం గురువుది, మనం ఏం చేయలేము. వాళ్ళతో పాటు ఆ లక్షణాన్ని మనం కూడా పునికి పుచ్చుకుని ఇంకేనా అనుగ్రహం మనం సంపాదించేది, ఇంకా అనుగ్రహం సంపాదిద్దాం గురువు యొక్క అనుగ్రహం. రెండవ ప్రపంచ యుద్ధంలో హిట్లర్ యొక్క సేనలు, అతని మిత్రుల యొక్క సేనలు కూడా సంపూర్ణ ప్రపంచాన్ని ఆవరించుకుని, ఈ సంపూర్ణ ప్రపంచాన్ని ఆవరించుకుని ఒకే విధమైనటువంటి డిక్టేటర్షిప్ వచ్చేసేటటువంటి తరుణంలో 5 గురువులు వాళ్ల వాళ్ల ఆశ్రమంలో ఒక అద్భుతమైనటువంటి ప్రయోగాలు చేశారు. మెహర్ బాబా యొక్క జీవిత చరిత్ర మీరు చదివితే తెలుస్తుంది ఆ ప్రయోగం. ఒక తాటి చెట్టుకి నిశ్చయించేవాడు ఆయన, ఇది ఫ్రాన్స్ అనేవాడు. ఇంకో చెట్టు ఏదో ఉండేది నాకు ఆశ్రమంలో పేరు గుర్తు రావటం లేదు, దానికో నిశ్చయించేవాడు, ఇది ఇటలీ అనేవాడు. వాళ్ళ శిష్యుడిని పైకెక్కించేవాడు, కిందకి దింపేవాడు, పైకెక్కించేవాడు, కిందకి దింపేవాడు. మనం పైకెక్కి కింద దిగితే ఏమో కాలం పెడతాయి, కానీ గురువులు పైకెక్కించి కిందకి దింపితే అంటే అర్థమవుతుంది కదా ఏంటో. వాళ్ళు పైకెక్కించి కింద దింపితే అంటే ఏంటి, వాళ్ళ ప్రణాళికను మనం అర్థం చేసుకుని జీవిస్తే మొత్తం రెండవ ప్రపంచ యుద్ధం భారతదేశంలోని కొన్ని ఆశ్రమాలలో జరిపించబడింది. దాని యొక్క ఫలితాలు ప్రపంచం అంతా అనుభవించింది. అలాంటి మార్పులే, అలాంటి చేర్పులే ఈ అనుగ్రహ పీఠాలు దెబ్బపడుతున్నాయి. మీరు గుర్తించగలిగితే, గుర్తించకపోయినా ఆ మార్పులు వస్తాయి. ఆ పైకి ఎక్కి కింద ఎదిగినటువంటి శిష్యులకి తెలియదు, వాళ్ళకి తెలిసింది ఏంటి అంటే మేల్బాబా ఎక్కమన్నాడు, దిగమన్నాడు. అక్కలకోట్ మహారాజ్ గ్వాలియర్ రాజు యొక్క కోటలో ఉన్నటువంటి అక్రంగులు ఉంటాయి కదా, ఆ శ్రంగంలో తల దూరుస్తూ ఉండేవాడు, తీస్తూ ఉండేవాడు, తల దూరుస్తూ ఉండేవాడు, తీస్తూ ఉండేవాడు. దాని తర్వాత పూచిక పుల్లల్ని అన్ని ఏదో చోట పెడుతూ ఉండేవాడు. ఇలాగ ఏం చేస్తున్నాం అంటే భారతదేశ స్వాతంత్రం కోసం సేనను తయారు చేస్తున్నా ఉన్నాం. ఇది నచ్చింది మాస్టారు, పూచిక పుల్లలు పక్కన పెట్టడమే కదా మేము పెడతాం, పెట్టచ్చు. ఆయన మానసిక స్థితిలో ఉంది, అంతకంటే ఇంకా మనం చేయాల్సిందే లేదు. గురువు బ్రహ్మ, గురువు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః అనేటువంటి మానసిక స్థితిలో ఉండి, ఆ మానసిక స్థితిలో ఉండే మనం ఈ ప్రవచనాలు కానీ ఈ అనుగ్రహపీఠ కార్యక్రమాలు కానీ జరుపుకుంటున్నాం. దత నమస్కారాలు చేస్తున్నప్పుడు ఆ గురువుకి మనం సంపూర్ణ సమర్పణ చేసుకుంటున్నాం. కనుక మీరు చేస్తున్నటువంటి ప్రతి పని కూడా ప్రపంచ భవితవ్యాన్ని మార్చివేసేటటువంటి సంఘటనలకు కారణం అవుతోంది, దాన్ని గుర్తించండి. మీరు గుర్తిస్తే
మనం చేసేటటువంటి పనులు ఇంకా ఉత్సాహంగా చేస్తాం. మనం ఏదో మన లాభం కోసం, మన ఉద్యోగంలో ప్రమోషన్ల కోసం, మన బాధలు పోవటం, మన ఆరోగ్యాలు దానికోసం కూడా మిలిటరీలో మీరు పనిచేస్తూ ఉంటే, మిలిటరీ హాస్పిటల్స్ ఉంటాయి అక్కడ, మిలిటరీ క్యాంటీన్లు ఉంటాయి, మీకు మిగతా వాళ్ళకంటే చవకగా వచ్చేటటువంటి దుకాణాలు ఉంటాయి, ఆ దుకాణాల్లో మనం వెళ్ళి కొనుక్కుంటూ ఉంటాం, అది వేరే విషయం. కానీ ఇదంతా ఎందువల్ల వచ్చింది అంటే, మనము ఒక దేశాన్ని రక్షించడానికి, ఒక ప్రాంతాన్ని రక్షించడానికి కటిబద్ధం అయ్యాం కనుక, మిలిటరీలో ఉన్నాం కనుక, మరి మొత్తం విశ్వాన్ని ఉద్ధరించి మొత్తం విశ్వ ప్రణాళికకే మనము యుగ సైనికులుగా పనిచేస్తూ ఉంటే, మీ యొక్క ఆవేదన కానీ మీ యొక్క ఆర్తి కానీ సర్వాంతర్యాములైనటువంటి ఆ గురువులకి తెలియదా? తెలుస్తుంది. దానికి తగినటువంటి ప్రతిఫలం వాళ్ళు ఇస్తూనే ఉన్నారు. వాళ్ళు ఇచ్చినటువంటి ఆ ప్రతిఫలాన్ని, వేద విజ్ఞానాన్ని, భారతీయ సంస్కృతికి మూలభూతమైనటువంటి వేద విజ్ఞానాన్ని ప్రపంచంలో దింపడానికి ఈనాడు ఉగాది నుంచి రామనవమి వరకు జరిగినటువంటి 9 రోజుల్లో ఋషి ప్రణాళిక కూటమి, అవతరణ కూటమి అనే పేరుతో దింపాం. ఈ పాటికి మీలో చాలా మందికి అది మన యొక్క యుగ సంధి ప్రమోదము, స్వర్ణయుగము, కాకపోతే మనం రాసేటటువంటి ఉత్తరాల ద్వారా అందే ఉంటుంది. సాధారణంగా ఆధ్యాత్మిక మ్యాగజైన్స్ లో పై టైటిల్ చూస్తారు చాలా మంది మనుషులు ఇంటికి తెప్పించుకుని, అలాంటి వాళ్ళు నేను కూడా ఒకరిని అంటే తెలుస్తున్నారు. ఆ పని మీరు చేయకండి. యుగసంధి ప్రబోధం కానీ స్వర్ణయుగం కానీ వస్తే దయచేసి పేజీలు తిప్పి చూడండి. అందులో మీరు ఊహించినటువంటి అద్భుతమైనటువంటి విషయాలు మీకు అందుకోబడుతున్నాయి. ఆ అద్భుతమైనటువంటి విషయాలలో మొదటిది ఇప్పుడు మనం చర్చించుకున్నాం కదా, ఏ విధమైనటువంటి ఎల్లలు లేకుండా, ఏ విధమైనటువంటి యుద్ధాలు లేకుండా, ఏ విధమైనటువంటి వైషమ్యాలు లేకుండా సంపూర్ణ విశ్వము కూడా ఒకే కుటుంబంగా జీవిస్తుంది. ఈ 2 సంవత్సరాల లోపల మీరు చేసినా చేయకపోయినా జరిగేదే. కాలము 2 రకాలుగా ఉంటుంది, ఒకటి యుగసంధి కాలము అని చెప్పుకుంటూ ఉంటాం మనం, ఇంకోటి మామూలు కాలము. యుగసంధి కాలంలో మీరు చేసేది ఏం లేదు, యుగసంధి కాలము చేస్తుంది. పడుకున్నారు రాత్రి, టీవీ అది చూసి 11:30 ఎప్పుడు మీకు వచ్చింది టైం చూశారు 12, ఇంకా తెల్లవారుది కదా అని మళ్ళా పడుకుంటారు. మళ్ళా ఎందుకో మెలకు వచ్చింది మీకు, ఏంటి అంటే రాంగ్ నెంబర్. టెలిఫోన్ ఉంది అంటే సగం కాల్స్ అన్ని కూడా రాంగ్ నెంబర్ అని చెప్పడానికే మనకి కాలం వ్యతీతం అయిపోతూ ఉంటుంది కనుక రాంగ్ నెంబర్. కానీ నిద్ర లేచారు కదా, ఎంతైంది టైము, 1 గంటన్నారా, మళ్ళా ముసుగేశారు, 4:30 మళ్ళా లేచారు. అప్పుడు మీరు ఆలోచిస్తారు ముసుగు వెయ్యాలా వద్దా, ఎలాగో పడుకోలేం కదా, 10 నిమిషం వస్తుంది, 12 నిమిషం వస్తుంది, ఇంకోటి వస్తారు, ఇంక పడుకోవటం ఎందుకులే. అది యుగసంధి కాలం అంటే మీరు పడుకోవాలి అనుకున్నా కూడా పడుకోవటానికి ఆలోచిస్తారు. మరి 1 గంటన్నరకో 2 గంటలకో ఎప్పుడో లేస్తే ఖచ్చితంగా పడుకుంటాం మనం అందరం. కానీ అది 4:30 5 గంటలకో మెలకు వచ్చింది అనుకోండి, 10 నిమిషాలు రాలేదు, ఇంకా అప్పుడు మీ బుర్రలో ఇంకా రాలేదా, ఈ పాటికి వచ్చేయాలి, రాదేమో, రాకపోతే ఇవాళ పని అంతా నేనే చేయాలేమో, ఇందుకేనా మంచిది నడువు నెత్తి అని ఇప్పుడే చెప్తే, నేను రకరకాల ఆలోచనలు అనమాట. కానీ రకరకాల ఆలోచనలు ఎందుకు వచ్చాయి మనకి, సంధి కాలం, అది రాత్రి పోతుంది పొగలు రాబోతోంది. మరి ఈ సంధి కాలంలో మీరు పడుకున్నా పడుకోకపోయినా, మీరు ఆలోచించినా ఆలోచించకపోయినా, ఆ చీకటి కాస్త దేనికి మారుతుంది, ఖచ్చితంగా వెలుతురికి మారుతుంది. అంటే యుగసంధి కాలంలో మనం చేసేది ఏం లేదు, మన ఉత్తరం లేచి కూర్చుంటాం, ఉదయించే సూర్యుడు ఉదయిస్తాడు, మీరేం పరిగెట్టారు టైంని మార్చేయటానికి, మీరు పడుకునున్నా. అలాగే మనం గురువుల యొక్క ప్రణాళికను అర్థం చేసుకుని యుగసంధి కాలంలో ఆ చీకటిని పోగొట్టడానికి కావలసినటువంటి ప్రయత్నాలు చేసినా చేయకపోయినా ఆ మార్పు ఖచ్చితంగా వస్తుంది. కానీ ఆ వచ్చిన మార్పుకి మనం కారణం చెప్పుకుంటాం. మహాభారత యుద్ధం అంటే అర్జునుడు గుర్తొస్తాడు, రామాయణం అంటే హనుమంతుడు గుర్తొస్తాడు. ఈసారి ఎప్పుడైనా కూడా 2001 సంవత్సరం తర్వాత ప్రపంచ చరిత్ర రాస్తే అనుగ్రహ పీఠాల గురించి చెప్పుకుంటారు. ఖచ్చితంగా చెప్పుకుంటారు. ఎందుకంటే దాని గురించి మనం చేస్తున్నాం. ఏంటి దాని గురించి మీరు చేసేది? మనం నిద్ర లేచాం, మనం ఎలాంటి ప్రపంచంలో నిద్ర లేచాం? ఒకే కుటుంబము, పిల్లలు లేనటువంటి కుటుంబము, వీసాలు అవసరం లేనటువంటి కుటుంబము, పాస్పోర్ట్స్ అవసరం లేనటువంటి కుటుంబంలో నిద్ర లేచాక ఒకే ధర్మము. దీన్ని అవగాహన చేసుకోండి. ఎంచేతంటే ఈ ధర్మము అనే దాన్ని మనం కనుక ఖచ్చితంగా అర్థం చేసుకోగలిగితే ఈనాడు ధర్మం పేరిట కొట్టుకుంటున్నటువంటి పిచ్చి పిచ్చి కొట్లాటకి అర్థం ఉండదు. ధర్మము అనేది హిందూ ధర్మము కాదు, ఇస్లాం ధర్మము కాదు, క్రిస్టియానిటీ ధర్మము కాదు, అవన్నీ కూడా మతాలు. మీరు నమ్ముతున్నారు జీసస్ దేవుడు అవునా కాదా నాకు తెలియదు, నేను నమ్ముతున్నా. రాముడు దేవుడు అవునా కాదా నేను నమ్ముతున్నా. అల్లా దేవుడు అవునా కాదా నేను నమ్ముతున్నా. మనలో ఎవరూ ఏ మతాధిపతులు కానీ ఏ మతాన్ని అనుసరించేవారు కానీ వాడి వాడి మతము ఏ దివ్యమైన అనుభూతిని చెప్తుందో ఆ అనుభూతి ఎవరికి లేదు. ఆ అనుభూతి మనకి లేదు. జీసస్ క్రైస్ట్ యొక్క అనుభూతి అనుభూతి చెంది నోట్తో చెప్పడం కాదు. అందరం ఒకటే అని ఉండడం ఒకటే నోట్తో చెప్తే ఇలాగే ఉంటాయి బతుకులు. అనుభూతి అల్లా ఎలా ఉంటాడు, ఆ మత ప్రవక్త యొక్క మానసిక స్థితి ఏమిటి. రామకృష్ణ పరమహంస తన సాధనలు చేశాడు, చేసి ఏమీ తేడా లేదన్నాడు. ఆ అనుభూతిలో ఏమీ తేడా లేదు, పేర్లు మార్చారంతేను. మరి ఇది కబుర్లు చెప్పుకుంటున్నాం మనం ఇక్కడ కూర్చుని మైక్ ముందు అక్కడ. కానీ మనకి ఆ అనుభూతి ఏమైనా వచ్చిందా? ఎలాంటి అనుభూతి మనకి రావాలి? గురువు బ్రహ్మ, గురువు విష్ణు, గురువు దేవో మహేశ్వర. గురువు సర్వజ్ఞుడు, భగవంతుడు సర్వజ్ఞుడు. గురువు విష్ణువు, గురువు సర్వవ్యాపి, భగవంతుడు సర్వవ్యాపి. గురువు శివుడు, గురువు సర్వసమర్థుడు, భగవంతుడు సర్వసమర్థుడు. ఈ మూడే ధర్మం. అంటే ఏంటి ధర్మం అంటే, గురువులో ఉన్నటువంటి సర్వజ్ఞత్వం మీలోకి రావాలి, గురువులో ఉన్నటువంటి సర్వవ్యాపకత్వం మీలోకి రావాలి, గురువులో ఉన్నటువంటి సర్వసమర్థత మీలోకి రావాలి. వస్తేనే ఈ యజ్ఞాలకు కానీ ఈ గుళ్ళకు కానీ ఈ గోపురాలకు కానీ ఈ చర్చిలకు కానీ ఈ మస్జిద్కి కానీ ఏదైనా విలువ ఉంటుంది. కాకపోతే వస్తేనే మన స్వార్థం కోసం మన యొక్క సామూహికమైనటువంటి జీవితాలలో చిన్న చిన్న లాభాల కోసం మనం చేసుకునేటటువంటి ప్రయత్నాలే తప్ప అవి మాత్రము ధర్మాలు కావు. ఏ ధర్మమైనా మిమ్మల్ని ఎక్కడ తీసుకెళ్లాలి అంటే సర్వజ్ఞత్వం వైపు తీసుకెళ్లాలి, సర్వవ్యాపకత్వం వైపు తీసుకెళ్లాలి, సర్వసమర్థత వైపు తీసుకెళ్లాలి. మీరు చూడండి, భారతదేశంలోని ఋషుల గురించి చెప్పుకున్నా వాళ్ళు సర్వజ్ఞులు అనిపిస్తుంది, వాళ్ళు సర్వసమర్థులు అనిపిస్తుంది, వాళ్ళు సర్వవ్యాపకటువంటి ఆ ఋషుని ప్రవక్త అనుకోండి, సిద్ధపురుషులు అనుకోండి, మన ఆస్తిని మన బాధని తీరుస్తారని వెళ్తున్నాం అక్కడికి. మరి షిర్డీ సాయి సమాధి దగ్గరికి ఎందుకు వెళ్తున్నాం మనం? అదే కారణం సర్వసమర్థుడే. గోవాలో దాని ప్రముఖ నగరం ఏంటని, గోవా యొక్క క్యాపిటల్ సరే పాంజీ ఎక్కడ గుర్తులేదు ఇప్పుడు పానాజీ. అంచేత అక్కడ ఒక 400 సంవత్సరాల కిందట ఒక శవపేటికలో పెట్టబడినటువంటి ఫ్రాన్సిస్ అసార్టీ ఎవరో ఆయన పేరు, ఆ క్రిస్టియన్ పాదరి యొక్క శరీరం పెట్టబడింది. అది ఇప్పటికీ కూడా చూడలేదు. మనం వెళ్ళి చూస్తున్నాం అక్కడ. ఇంచేత అది ధర్మం కనుక, సర్వవ్యాపకత్వం కనుక, సర్వసమర్థత కనుక, సర్వజ్ఞత్వం ఉంది కనుక ఇది మీరు అందించండి ప్రపంచానికి. ధర్మం యొక్క పేరులో ఏమీ లేదు. మీరు ఇంగ్లీష్ భాషలో కెమిస్ట్రీ నేర్చుకున్నా, ఉర్దూ భాషలో కెమిస్ట్రీ నేర్చుకున్నా, ఇంగ్లీష్ భాషలో కెమిస్ట్రీ నేర్చుకున్నా కెమిస్ట్రీ ఒకటే. కానీ ఉర్దూ భాషలో కెమిస్ట్రీ నేర్చుకున్న వాళ్ళకి ఇంగ్లీష్ భాషలో చెప్పిన కెమిస్ట్రీ అర్థం కాదు, వాడి పదాల మార్పు. తెలుగు మీడియంలో కెమిస్ట్రీ చదివి ఇంగ్లీష్ మీడియంలో కెమిస్ట్రీ చెప్తే అర్థం కాదు. ఆ విధమైనటువంటి గందరగోళం నుంచి మనము బయటపడి ఇతరుల్ని బయట చేయడానికి మీరు చేయవలసినటువంటి ఒక చిన్న సవరణ ఏంటి అంటే, మీ శరీరములో నీ శరీరాలను ప్రయోగశాలగా ఏర్పరచుకుని ఆ సిద్ధ పురుషులు ఆ మహాత్ములు ప్రపంచ చరిత్రలో అనేక ప్రాంతాలలో అనేక యుగాలలో దేశకాల పరిస్థితులు భిన్న భిన్నంగా ఉన్నప్పటికీ కూడా ఈ మహాత్ముల సంఖ్య ఎప్పుడూ తరగలేదు. నిరంతరము ఆ మహాత్ముల సంఖ్య అలాగే ఉంటూ ఉండేది. అవసరమైన వాళ్ళకి, దాన్ని వెతికిన వాళ్ళకి వాళ్ళు లభిస్తూనే ఉన్నారు, మార్గదర్శనం చేస్తూనే ఉన్నారు. వారిలాగా మనం అవ్వాలి అంటే ఈ అనుగ్రహ పీఠంలో మనం చేస్తున్నటువంటి సాధనను అర్థం చేసుకుని చేయండి. సూర్య నమస్కారాల ద్వారా సూర్యుడి యొక్క శక్తిని మీరు లాక్కోండి. షోడశీ మంత్రం ద్వారా చంద్రుడి యొక్క శక్తిని మీరు లాక్కోండి. యజ్ఞము మనం చేస్తున్నాం, ఆ యజ్ఞము ద్వారా అగ్ని యొక్క శక్తిని మీరు లాక్కోండి. ఇవి మూడు మన శరీరంలో ఉన్నాయి. కుడివైపు ఉండేటటువంటి శ్వాసను సూర్యుడని, ఎడం వైపు వచ్చేటటువంటి శ్వాసను చంద్రుడని, మన మూలాధార చక్రంలో ఉన్నటువంటి అగ్నిని కుండలిని అగ్ని అని అంటాం. ఈ సూర్య చంద్ర అగ్ని విద్యను సమస్త ప్రపంచానికి ఒకే ఒక ధర్మంగా మనము ఖచ్చితంగా ఈ రాబోయే 2 సంవత్సరాలలో స్థాపించబోతున్నాం. ఒకే విశ్వము, ఒకే ధర్మము. మరి మన మాటలు ఇందాక చెప్పుకున్నాం కదా, మీడియం మారితే సబ్జెక్ట్ తెలిసిన మాట్లాడలేరు. ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నటువంటి స్టూడెంట్ తెలుగు మీడియంలో చదువుకున్నటువంటి స్టూడెంట్స్ మాట్లాడకూడదు. యాజ్ ఎ లెక్చరర్ నాకు ఆ బాధ తెలుసు. దొరుకునే ఒకసారి నేను మర్చిపోయి తెలుగు మీడియం క్లాస్ని ఇంగ్లీష్లో చెప్పిస్తూ ఉండాలి, అప్పుడు మర్చిపోతారు మధ్యలో వాళ్ళు తెలవై చూస్తూ ఉండాలి. మనం కారణం ఏంటి, వాళ్ళకి సబ్జెక్ట్ అర్థం కాక కాదు, భాష అర్థం కాక. అంచేత ఒకే విశ్వము ఒకే ధర్మము రావాల్సినటువంటి తరుణము దేనివల్ల వస్తుంది అంటే ఒకే భాష ఉండాలి. భాష మారితే ఒక విషయం చెప్పినా కూడా అర్థం కాదు. కనుక ఈ రాబోయే 2 సంవత్సరాలలో ఒకే విశ్వము ఒకే ధర్మము ఒకే భాష తేవలసినటువంటి బాధ్యత మన మీద ఆ ఋషులు చెప్పారు కనుక, పెట్టారు కనుక దాన్ని మీరు చేసుకుంటూ ఒక చిన్న అనౌన్స్మెంట్ ఇచ్చేవాడు. పాటలు పాడగలిగేవారు ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ లో ఏదైనా నేను చాలా బాగా వాయించగలను అనుకునేవాళ్ళు. యాక్టింగ్ టాలెంట్, నట సార్వభౌములు నట చక్రవర్తులు అవ్వదలుచుకున్న వాళ్ళు. 2-3 రోజుల్లో మీ పేర్లు విజయభాస్కర్ రెడ్డి గారికి ఇవ్వాలి. ఈ విషయం మీరు అందరికీ చెప్పండి. వాళ్ళు మన అనుగ్రహ పీఠంలోనే ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చలే, వాళ్ళు ఎవరైనా కావచ్చు. యాక్టింగ్ టాలెంట్ నాలో ఉన్నది. నేను నా నటనా సామర్థ్యము వల్ల ప్రపంచ యొక్క భవిష్యత్తును మార్చివేసేటటువంటి తీయబోయేటటువంటి వీడియో ఫిల్మ్స్ లో పనిచేస్తాను అన్నవాళ్ళు మీరు మాత్రమే కాదు, ఇంట్లో ఉన్న వాళ్ళు మాత్రమే కాదు, మీ యొక్క స్నేహితులు స్నేహితుల యొక్క స్నేహితుల యొక్క స్నేహితుల యొక్క స్నేహితుల యొక్క స్నేహితులు కూడా మాయాబజార్లో బంధు 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 అని చెప్తారే, అలాగా మీ యొక్క పరిస్థితుల్లో ఎవరైనా సరే అట్టించి ఉంటే, ఆ లక్షణం కనుక ఉంటే మీ యొక్క పేర్లను మీరు ఏం చేయగలరో, మీ వయస్సు, మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ చేయాలో, మీ ఫోటోలను ఏం పంపించక్కర్లే, మీ యొక్క స్క్రీన్ టెస్ట్ ఏం చేయబోటం లేదు. కానీ ఖచ్చితంగా ఒకటి చెప్తున్నాను, మనము చేయబోయేటువంటి May 3rd week లో చేసేటటువంటి వీడియో ఫిల్మ్స్ లో బయట నుంచి ఒక్కళ్ళని మనము తీసుకోము. బయట నుంచి అంటే పేర్లు ఇవ్వని వాడు, అది బయట నుంచి అంటే పేరు మీరు ఇచ్చేస్తే మీరు ఇన్సైడ్, పేరు ఇవ్వకపోతే మీరు అవుట్ సైడ్. ఈ ఆహ్వానాన్ని ఉపయోగించుకుంటూ ఇంత అద్భుతమైనటువంటి పని చేసేటటువంటి మీకు గురువులు కానీ నేను కానీ ఏమి చెప్పలేము. గురువులందరి తరఫు నుంచి వారి యొక్క కృతజ్ఞతను మీకు అందజేస్తున్నాను. గురువుల యొక్క కృతజ్ఞతను అది అందుకోవటానికి ఎంత అర్హత కావాలో ఆలోచించుకోండి. ఆ అర్హత మీకు ఉంది కనుకే మీరు అందుకున్నారు. దిగజారకండి, స్టేటస్ మెయింటైన్ చేయండి. అందరూ కలిసి ఈ 2 సంవత్సరాలు నిద్రను మర్చిపోవడం, పన్నుని పాట ఉంది, సినిమా చూడకపోతే ఎట్లా మాస్టారు, అద్భుతమైనటువంటి సినిమా ఉంది అనుకుండా మనమే సినిమా తీశాడు గౌరవం. ఈ విధంగా ఈ 2 సంవత్సరాల కాలము పూర్తిగా సద్వినియోగం చేస్తారని ఆశిస్తూ
గురువుల యొక్క ఆశీస్సులు అనుగ్రహం మీకు అందిస్తూ స్వస్తి.
ముఖ్యమైనటువంటి లక్షణాలు మానవ జీవితంలో ఉండాలి అని కోరిక మంది. ఒకటేంటి అంటే అసతోమా సద్గమయ, అసత్తు నుంచి సత్తుకు వైపుకి వెళ్ళాలి. రెండోది ఏంటి అంటే మృత్యోర్మా అమృతంగమయ, మృత్యు మాకు వద్దు. చివరిది తమసోమా జ్యోతిర్గమయ. ఈ మూడు లక్షణాలు ఒక విశేషమైనటువంటి మానసిక స్థితి ఉంటే దానంతా అదే వస్తాయి. జ్ఞానప్రాప్తి మన లక్ష్యం, మనదే కాదు అసలు. మానవ జాతికి జంతువులకి మధ్య తేడా ఏముంది అంటే జ్ఞానం సంపాదించుకోగలిగేటువంటి స్థితి. మరి జ్ఞానం సంపాదించుకోవాలి అని చెప్పి మనం ఎల్కేజీ దగ్గర నుంచి పిల్లల్ని ఏడిపించి కొట్టి వాడు వెళ్ళనన్నా కూడా వెళ్ళు అని ఎందుకు పంపిస్తున్నాం? ఆ జ్ఞానం తర్వాత వాడికి చాలా ఉపయోగపడుతుంది. కానీ అది ఉపయోగపడాలి అంటే వాడు స్కూల్కి వెళ్ళాక ఏం చేయాలి? అది మనం ఇక్కడ చేయాలి. అదొక్క చిన్న సూత్రం మనం గుర్తుంచుకుంటే ఇంకా ఆధ్యాత్మిక జగత్తులో మనం చేసేదేం ఉండదు. ఆ భగవంతుడి దగ్గర నుంచి కానీ గురువు దగ్గర నుంచి కానీ మనము మూడు లక్ష్యాలు పొందటానికి సాధనలు చేస్తాం. మృత్యోర్మ అమృతంగమయ, చావు ఉండకూడదు. ఉండదు నిజంగా ఆ జ్ఞానాన్ని కనుక మనం సంపాదించుకుంటే. ఈ యోగుల గురించి, యోగుల రాఘవేంద్ర స్వామి, మనకి సిద్ధిసాయి పేరు అది బాగా వినిపిస్తోంది, కానీ గుంటూరులో ఆ విజయలక్ష్మి టాకీస్ దగ్గర మస్తాన్ దర్గా ఉంది. ఆయన గుంటూరులో ఉండేవాడు. అనంతపూర్ దగ్గర ఏదో పల్లెటూరులో ఇంకో ఆయన ఉండేవాడు. యోగి పేరు నాకు గుర్తు రావటం లేదు ఇప్పుడు. ఆయన అక్కడ చెప్పేవాడు, ఆ మస్తాన్ వస్తున్నాడు భోజనానికి, అతను కూడా ఒక ఆకు వేసి ఉండని. ఇక్కడ ఈయన భోజనం చేసి మాట్లాడుతూ ఉండేవాడు గుంటూరులో, అక్కడ కూడా భోజనం చేసి మాట్లాడుతూ ఉండేవాడు. చేత ఆ శక్తి ఉందే సర్వాంతర్యామిత్వం, ఆ యోగులందరికీ ఉంటుంది. కొందరికి ప్రచారం లభిస్తుంది, కొందరు అర్థం అవుతుంది, కొందరికి అర్థం కాదు. అలాంటిది 300 మంది ఆంధ్రాలో పుట్టారు. 300 మంది ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు. మృత్యోర్మ అమృతంగమయ, ఆధ్యాత్మిక సంపద ఉండే ఆ మృత్యువుని అతీత స్థితికి తీసుకెళ్లిపోతుంది. వాళ్ళు మూడన్నమాట. మూడు మనం పడుకుందాం అనుకుని పడుకుని లేచిపోదాం అనుకుంటే ఎలా లేచిపోతాం? వాళ్ళు అంటే చచ్చిపోదాం అనుకుంటారు చచ్చిపోతారు, లేచిపోదాం అనుకుంటారు లేచిపోతారు. అది ఒక శిర్డి సాయి, ఓ సత్యసాయి, ఓ క్రైస్తవ వాళ్లే కాదు, ప్రతి యోగికి ఆ సత్తా ఉంది. వాళ్ళు ఉపయోగించుకోవచ్చు, చూపించకపోవచ్చు, చూపించవచ్చు. దానికి కావలసినటువంటి బ్యాక్గ్రౌండ్ ఒకే ఒక మాటలో ఉంది. దాని గురించి చెప్పుకొస్తున్నాను ఇక్కడ. ఏంటో ఒక మాట, మనం పిల్లలు స్కూల్కి పంపించాం, బయట నుంచి చూస్తే ఏం కనిపిస్తున్న వాళ్ళు ఏం మాట్లాడరు, కుర్చీ మీద పుస్తకం పట్టు కూర్చుని ఉంటారు. ఏం చేస్తారు వాళ్ళు? ఆ గురువు చెప్తున్న దాన్ని విని పీల్చుకుంటారు. సమర్పణ అంతే. ఆ మొత్తం ఆధ్యాత్మిక జగత్తులోనే కాదు, ఏ జ్ఞానాన్ని మీరు పొందదలుచుకున్నా కూడా ఆ జ్ఞానాన్ని పొందటానికి మీరు సమర్పణ చేసుకోవాలి, ప్రకృతికి సమర్పణ. సైంటిస్ట్ ఇంత గొప్పవాడు ఎందుకు అవుతున్నాడు? వాడేం నియమాలు పెట్టాడు? ప్రకృతి ఏ నియమాన్ని పాటిస్తోందో ఆ నియమాన్ని రీడిస్కవర్ చేస్తాడు. ప్రకృతిలో ఉన్నటువంటి నియమాలే ఎలక్ట్రిసిటీవి. సైంటిస్ట్ కనిపెట్టలేదు వాటిని. నేను ఇది నియమం చెప్తున్నాను నడు అంటే అది విందు. వీడేం చేయాలి? ఆ నియమాలకి సమర్పణ చేసుకోవాలి. చేసుకుంటే ఆ శక్తి వాడికి పనిచేస్తుంది. ఆ సమర్పణకి కావలసినటువంటి బీజాలు అంతర్రాష్ట్రీయ స్థాయిలో ఇక్కడ ఇస్తున్నాం. సమర్పణ చేసుకోవటం నేర్చుకోండి, అదే కష్టం. ఆ సమర్పణ అనేదే కష్టం. మిగతా అంతా చేస్తాం మనం, మిగతాదంతా చేస్తాం, కానీ సమర్పణ వరకు వచ్చేసరికల్లా నేను అడిగినట్టు నువ్వు చెయ్యి. గురువులకి భగవంతుడికి మనం ఏం చెప్తామంటే, మన బాధ ఉంది ఓకే చెప్పండి, బాధ ఎలా నివారించాలో డాక్టర్కి చెప్పినట్టు అవుతుంది. డాక్టర్ గారు పెన్సిల్ ఇంజక్షన్ ఇచ్చేయండి. ఎలా ఏ బాధ చెప్పండి, చెప్పబోతే ఏం చేస్తాడు? కానీ ఆ బాధకి నివారణ ఎలా చేయాలి అన్నది మనం చెప్పకూడదు. కానీ తమాషా, ఈనాటి దేశకాల పరిస్థితులు ఎంతలాగే ఎదిగిపోయాయంటే మొన్న కొంచెం నేను హార్ట్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్లాల్సి వచ్చింది. సరే ఆయన వాయింపడాడు, నన్ను వాయించాడు. ఆయన 3 రోజులు వాయించిన తర్వాత నన్ను చూడటానికి కేవలం 200 మంది వచ్చారు. రెస్ట్ పుచ్చుకోమని చెప్పాడు డాక్టర్ నన్నది. వచ్చారు, బాగానే ఉంది. తర్వాత నాకు అనిపించింది, నేను అనవసరంగా 3 రోజులు డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. నేను వీళ్ళ దగ్గరికి పోతే పోయేది ఎందుకంటే వాళ్ళు నాకు చెప్పడం మొదలెట్టారు ఏం తినాలో ఏం తినకూడదు. దేని గురించి మాట్లాడాలి దేని గురించి మాట్లాడకూడదు. ఓ స్పెషలిస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్లి మనం ఏదో చేసి చెప్తూ ఉంటే మన సొంత వైద్యాలు మొదలు పెడతాం, ఏం ఫలితాలు వస్తాయి? ఆ డాక్టర్కి మనం సమర్పణ ఎందుకు సమర్పణ చేస్తున్నాం? అది కూడా గుడ్డిగా సమర్పణవద్దు. ఆ చెప్పేవాడికి సత్తా ఉండాలి. కానీ మనకి చెప్పేది వ్యక్తి కాదు, శరీరధారి అయినటువంటి సైంటిస్ట్ దేని గురించి చెప్తున్నాడు? ప్రకృతి నియమాల గురించి చెప్తున్నాడు. మీరు అతని దగ్గర నేర్చుకోవాల్సింది శరీరం గురించి కాదు, అతను చెప్పినటువంటి ప్రాకృతిక నియమాలు. దాన్నే భగవంతుడు అనండి. భగవంతుడు అనే మాట మేము వినం, మేము రాసిన ఇస్తే ప్రకృతి అనండి. మీరు ఏ పేరు చెప్తే ఏముంది? నియమాలు ఒకటే. అంచేత ఆ సమర్పణాభావము, ఏంటి సమర్పణాభావము? ఒక్కొక్క సంఘటన జరుగుతూ ఉంటే ప్రకృతిలో జరిగేటటువంటి ప్రతి సంఘటన కూడా మీకు ఏదో ఒక విషయాన్ని అందజేస్తుంది. మీరు కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకుంటే రామాయణాన్ని ఎందుకు చదవమని చెప్తాం అంటే ఈ సమర్పణ అందులో చూపిస్తాడు. హనుమంతుడు రాముడికి సమర్పణ చేసుకున్నాడు. ఆ సమర్పణ యొక్క పరాకాష్ఠ ఎంతవరకు వెళ్ళిపోయింది అంటే పని లేకపోతే అతను తోచేది కాదు మీలాగే. అంచేతే మీకు ఇన్ని పనులు చెప్పాల్సి వస్తుంది, లేకపోతే మీకు తోచదు, చెప్పకపోతే నాకు తోచదు, సరిపోయేది వారికి. అంచేత ఆ సమర్పణ భావం అర్థం చేసుకోండి. ఆ ట్రిక్ అంతా అక్కడే. ఆ సమర్పణ కనుక మీరు అర్థం చేసుకుంటే, ఇప్పుడు ఇందాక వస్తున్నాం బోర్డు మీద కొన్ని రంగులు మారాయి, ఆ రంగులు ఎందుకు మారాయి? ఆ మార్పు వల్ల మనకి ఏ విధమైనటువంటి మార్పులు చేసుకోవాల్సి వస్తుందో అదే చెప్తుంది, ప్రకృతి చెప్తుంది. అన్నం ఉడికిందో లేదో మీకు ఎలా తెలుస్తుంది? మెతుకుని పట్టుకుంటే మీకే అర్థమవుతుంది ఏం చేయాలో. ఇంకా కుంపడ మీద ఉంచాలా, ఇంకా కుంపడ మీద దింపాలా అని అది మనం చూసుకోకుండా, ఆర్టిస్ట్ ఏదో తప్పు పని చేశాడు స్టంప్ చేయలేదు అని వాళ్ళ మీద కోపం తెచ్చుకున్నారనుకోండి, ప్రకృతి చెప్పింది మర్చిపోతాం మనం. అది నేర్చుకోవటానికి, ప్రకృతి ఏం చెప్తోందో తెలియటానికి ప్రకృతి యొక్క భాష తెలియాలి. సైన్స్ చదవాలి, కెమిస్ట్రీ చదవాలి, మీరు తప్పదు ఫార్ములాలు ఖండత పట్టాల్సిందే, లెక్కలు చేయటం నేర్చుకోవాలి, ఎక్కాలని నేర్చుకోవాల్సిందే. నాకు చాలా భయం ఎక్కాలంటే, అదొక్కటి నాకు రాలే. మా తాతగారు ఎంత అవస్థపడ్డారో ఇప్పటికీ రావు, ఒక్కొక్కసారి అంతే. కానీ ఎక్కాలి లేకుండా లెక్కల్లో ఎక్స్పర్ట్ అయిపోవాలి అంటే అవ్వం కదా. అంచేత ప్రకృతిలో ఉన్నటువంటి ఒకే ఒక శక్తి స్రోతస్సు ఉంది, ఎనర్జీ సెంటర్ సూర్యుడు. ఆ సూర్యుడే లేకపోతే ప్రకృతి లేదు. అంతవరకు సైంటిస్టులకి ఆధ్యాత్మికవేత్తలకి ఏం తేడా లే? తేడా ఎక్కడొస్తుంది అంటే ఆ సెంటర్స్ ని, ఆ ప్రకృతిలో ఉండేటటువంటి 7 కిరణాలని, సూర్యుడు యొక్క శక్తిని ఉపయోగించుకుని వీళ్ళు యోగులు అవ్వగలిగారు. మనం దాన్ని గమనించటం లేదు. సూర్యుడు ఉదయిస్తున్నాడు, అస్తమిస్తున్నాడు, పాప ఆయన రేపు ఒకసారి కూడా థ్యాంక్స్ చెప్పాం మనం. ఒక్కసారి కూడా నాయన నువ్వు వచ్చావు, ఎప్పుడైనా వర్షం కురిస్తే మాత్రం తిట్టుకుంటాం కదా. అలాంటి సమర్పణ ప్రకృతి మనకి ఏం చెప్తోంది, ఎందుకు వర్షం కురుస్తోంది, ఏం జరుగుతోందో మీకు తెలిస్తే వాటి మీద ఆధిపత్యం ఆటోమేటిక్ గా వస్తుంది. ఏది ఎలా జరుగుతోందో మీకు తెలియటం మొదలెడితే, ఆ విధమైనటువంటి సమర్పణాభావం కలిగినటువంటి వ్యక్తులు చాలా మంది ఈనాడు ఉన్నారు చుట్టుపక్కల దేశ విదేశాలలో. కానీ వాళ్ళు అక్కడక్కడ ఉండటం వల్ల ఏమైపోతుందంటే ఒకే రీసెర్చ్ వర్క్ రిపీట్ అయిపోతుంది. నేను సైన్స్ లో రీసెర్చ్ చేస్తున్నప్పుడు ముందు ఇంటర్నేషనల్ గా పబ్లిష్ అయ్యే జర్నల్స్ లో అసలు ఆ సబ్జెక్ట్ మీద ఇదివరకు ఏం జరిగింది అన్నది కూలంకషంగా చూసుకున్న తర్వాతే కొత్తది మొదలు పెడతాం. మరి ఆధ్యాత్మిక జగత్తులో మరి ఆ పని చేయొద్దా? ఏ యోగి ఏం చేశాడు, అతను సాధించినటువంటి ఆ విద్య యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, అది మన దగ్గర ఉంది. కానీ ఏమవుతుంది, పరస్పరం మాటలు లేక అవగాహన లోపం వల్ల దాన్ని తెలుసుకోలేకపోతున్నాం. కనుక ఇక్కడ అలాంటి వ్యక్తుల్ని ఆహ్వానించి మనకి తెలిసినది వాళ్ళకి చెప్పి, వాళ్ళకి తెలిసినది మనం నేర్చుకుని, పరస్పరం భావయంత శ్రేయ పరమాప్స్యత. శ్రీకృష్ణునితో ఒకరికొకరు చెప్పుకోండి అయ్యా మీరు మీ అనుభూతులు. కానీ అనుభూతులు చెప్పుకోవటంలో ఒక చిన్న వార్నింగ్ మీకు చెప్పేది ఏంటంటే, నా దగ్గర చాలా మంది వచ్చి వాళ్ళకి ఏవేవో కనిపించిస్తున్నాయి మాస్టర్, నాకేమీ కనిపించటం లేదు మాస్టర్. ఏం కనిపించాలంటే వాళ్ళ కళ్ళు మూసి అంటే ఏవో కనిపించాలంట, వాళ్ళు కనిపిస్తే అయితే తప్పేం లేదు, కనిపించకపోయినా తప్పేం లేదు. రావాల్సిన మార్పు మన నిత్య జీవితంలో రావాలి. కళ్ళు మూసుకున్నాను నాకు రాముడు కనిపించాడు, కళ్ళు తెరిచాను ఎదుట వాళ్ళు రాముడు కనిపించడం లే నాకు, కళ్ళు మూసే కనిపిస్తే ఏం లాభం? అర్థమవుతుంది కదా. అంచేత ఈ పరస్పరం భావయంతాల్లో వాళ్లకొచ్చిన అనుభూతులే మాకు రావాలి వద్దు. వాళ్ల భౌతిక జీవితంలో వచ్చినటువంటి ఆ విశాల దృష్టికోణం, ప్రతి వ్యక్తిలోనూ కూడా అదే చేతనత్వం ఉన్నది, అందరము కూడా ఆ ఒకే చేతనత్వం యొక్క అంశాలు అని తెలుసుకోవటానికి కావలసినటువంటి ఆలోచన విధానాన్ని పరస్పరము ఒకళ్ళకొకళ్ళకి చెప్పుకోవటానికి అంతర్రాష్ట్రీయ ఏంటి అంతర్జాతీయ స్థాయిలో, టెక్నికల్ వర్డ్ ఇంటర్నేషనల్ అనేది ఎందుకు మనకు అందరికీ తెలుసు కదా, ఇంటర్నేషనల్ స్థాయిలో ఇక్కడ మనం చర్చించుకోవటానికి తగిన వాతావరణం నిర్మించబడుతుందని ఆశిస్తూ దీన్ని మొదలెడుతున్నాం.